దేవునికి స్తుతి, ఘనత, మహిమ నిత్యం చెల్లని కోరుతూ ఉన్నాను. మరి ఈ లెంటి దినం 25వ దినం, 25th day ఆఫ్ ది లెంటి. దేవునికి వందనం, స్తోత్రం. ఇంతకాలం దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి నడిపింపును బట్టి, మనం చేస్తున్న ఉపవాసాలను బట్టి, ప్రార్థనలు బట్టి కూడా దేవుడికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం లోకరాసిన సువార్త 22:21-23 ఒకటి రెండు అంశాలు మనం ధ్యానించాలని కోరుతూ ఉన్నాను. ఇదిగో, నన్ను అప్పగించే వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనుషు కుమారుడు పోవుచున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ అని తెలిపాను. వారు ఈ పనిని చేయబోయేవాడు ఎవడో అని తమలో తాము అడుక్కున సాగే. దేవునికి స్తుతి, ఘనత, మహిమ నిత్యము చెలునగాక. ఎవరి చేత అప్పగింపబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ అని దేవుడు సెలవేయటం మనం చూస్తూ ఉన్నాం. మనుషులు మరి ఆ యొక్క మెంటాలిటీ బయటపడుతూ ఉంది. మరి మనుషులుగా వీఆర్ సెగ్రిగేటెడ్ ఇన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. మరి దేవుడు ఆ మనుషుడు అనే మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. ఆయన మనుషుల కోసమే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన మనుషుల కోసమనే తన యొక్క దైవత్వాన్ని కూడా ఆయన వదులుకొని వచ్చున్నాడు. ఆయన ఆ మనుష్యుడు అంటున్నాడంటే, ఆ మనుష్యుడు అనేటువంటి వాడు ఎలా మరి మోసం చేయగలడో, ఎలా బిట్రే చేయగలడో, నమ్మక ద్రోహం చేయగలడో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు ఆయన. మనం ఈవెన్ దో వీఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సారూప్యంలోనే సృష్టించబడి ఉండవచ్చు, కానీ మనలో యొక్క మోసము మరి కుట్ర, ఒకరిని డిసీవ్ చేయటం, ఇవన్నీ కూడా న్యాచురల్గా వచ్చున్నాయి. సో యూదా ఇస్కరియోతు కూడా ఇది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శ్రమలు, ఆ మనుషులకి శ్రమ అని దేవుడు సెలవిస్తున్నాడు. శ్రమలు అనేవి తెచ్చుకునే శ్రమలు ఉన్నాయి, మరి దానంతటి అయ్యో వచ్చే శ్రమలు ఉంటాయి, దేవుని కోసం పడేటువంటి శ్రమలు ఉంటాయి, లేదా దేవుడికి ఎదురుదిరిగి పడేటువంటి శ్రమలు ఉంటాయి, అజ్ఞానంతో కూడినటువంటి శ్రమలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ శ్రమలు, ఎలాంటి శ్రమలు మనం పొందుతున్నాం? మన శ్రమలు రాకపోవటం సహజం కాదు. శ్రమలు వస్తాయి, మనిషి అన్నవాడికి అందరికీ శ్రమలు వస్తాయి. ఇక్కడ ఎలాంటి శ్రమలు, ఇలాంటి శ్రమలు మనకు రాకూడదు. ఎలాంటి శ్రమలు? దేవుణ్ణి మోసం చేసేటువంటి శ్రమలు, మంచికి ఎదురు తిరిగేటువంటి శ్రమలు, సంఘానికి తూట్లు పోసే శ్రమలు, ఇట్లాంటివి రాకూడదు మనకి. దే షుడ్ నాట్ కమ్. వీ షుడ్ గెట్ ఓన్లీ గుడ్ సఫరింగ్స్. మరి దేవుని కోసం నిలిచేటువంటి శ్రమలు, దేవుని మహింపరుస్తున్నప్పుడు వచ్చేటువంటి శ్రమలు, దేవుని కోసం మనం ప్రత్యేకించుకున్నప్పుడు మనకు కలిగేటువంటి శ్రమలు, ఇవి రావాలి. కానీ ఇలాంటి శ్రమలు మనకి రాకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలా? మరి సొంత మనుషుల చేతనే శ్రమలు పొందినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. సమూయేలులో గ్రంథంలో చూస్తే దావీదు సౌలు చేత కానీ, లేదా మనం న్యాయాధిపతులు చూస్తే మరి సంసోను తన ప్రియురాలు చేతనే, యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే తన శిష్యులతోనే, అవుట్ ఆఫ్ ఓన్ పీపుల్ దే హ్యావ్ బీన్ డిసీవ్డ్ అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మూడు దృష్టాంతాల్లో నేను మీతో చెప్పి ఉన్నది 1వ సమయంలో 18వ గ్రంథంలో కానీ చూస్తే సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదు యాక్చువల్గా అప్పటికి మీకాలు తనకి భారీగా చేస్తున్నాడు కాబట్టి దావీదుకి సౌలు దావీదుకి మామ అవుతాడు. అంటే సౌలు అల్లుడు దావీదు. అలాంటి సొంత వాడినే చంపడానికి చాలా ప్రయత్నాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏమైంది? వాట్ హ్యాపెండ్? ప్రతి ఒక్కడు దేవుడికి ఎదురు తిరగని ఏ కార్యం కూడా వదిలదు. దేవుడికి కానీ, దేవుడు బిడ్డలకు కానీ, దేవుడు సంఘాలకు కానీ హార్మ్ చేసే ఏ ఒక్కడు కూడా బాగుపడ్డు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. బైబిల్ చరిత్ర అంతా చూస్తే మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మరి సౌలు విషయంలోకి వస్తే, సౌలు ఇలా చేసిన దానివల్ల చివరికి ఏమైంది? ఒకే రోజు అతను, అతని కుమారులు అందరూ కూడా మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతని సింహాసనం పోయింది, రాజరికం పోయింది, ఒక్కరోజే మొత్తం చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే న్యాయాధిపతుల 16వ అధ్యాయంగా మనం చూస్తే, మరి ఈ యొక్క దలైలా సంసోను ప్రేమించింది, అయినా సరే డబ్బుల కోసం అతన్ని పలుమారు ఫిలిస్తీన్లకు అమ్ముకోవటానికి అప్పచెప్పటానికి ప్రయత్నం చేసింది. చాలాసార్లు మోసపోయింది, చాలాసార్లు సంశయం తప్పించుకున్నాడు, కానీ చివరికి సంశయం లొంగిపోవాల్సి వచ్చింది. నిజం చెప్పాడు, ఇదిగో నేను నాజరని నా తల మీద ఎంట్రుకలు తీస్తే నా బలమంతా పోద్దంటే ఫిలిస్తీన్లకు అప్పుడప్పుడు పంపించి సర్దారుని మరి తీర్చి తల మీద అతన్ని బలహీనుడిగా చేసి మరి చివరి దశల్లో అతను ఒక బంది గృహంలో బంధించి కళ్ళు తీసి ఆటలు ఆడుకుంటున్నప్పుడు చివరికి జరిగింది ఏంటి? వాట్ హ్యాపెండ్? వీళ్ళందరూ కూడా ఎదురు తిరిగారు, కానీ వాట్ హ్యాపెండ్? వాళ్ళందరూ నాశనం అయిపోయారు. అఫ్కోర్స్ సంసోన్ చనిపోయాడు, కానీ సంసోన్తో పాటు వీళ్ళందరూ కూడా దేవుడికి ఎదురు తిరిగిన వాళ్ళందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు కీర్తనలో 41:9 నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంత భోజనం చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడిమనెత్తను అని రాసిన్నా. 55:12 నన్ను దూషించేవాడు నా శత్రువు కాడు, శత్రువు అయిన ఎడలను నేను దాన్ని సహించవచ్చును, నా మీద మిట్టపడివాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారం, ఉత్సాహమునకు వెళ్ళి సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారం, వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. దావీదు కూడా చాలా దెబ్బతిన్నాడు. ఇటు మామైనటువంటి సౌలు ఆయన చంపించాలని ట్రై చేశాడు, సొంతగా ఆయన పుట్టినటువంటి కుమారులు కూడా ఆయన చంపించడానికి ప్రయత్నం చేశారు. అప్సలోము చాలా ముఖ్యుడు అందుట్లో. అప్సలోము మరి మరణం కూడా అలాగే జరిగింది. అప్సలోముకి మరణం కూడా మంచి తల వెంట్రుకలు ఉండేవి, అవి చివరికి పారిపోతుంటే చెట్లు ఇరుక్కొని మరి చంపబడటానికి కారణమైంది. దేవునికి దేవుని కార్యానికి ఎదురు తిరుగుతుంటే ఎవరు కూడా వర్ధిల్లరని మనం గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇంకొన్ని దృష్టాంతాలుగా మనం చూస్తే నెహెమ్యా మరి దేవుని కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన పడిపోయినటువంటి యెరూషలేం గోడలు తిరిగి నిర్మిస్తూ ఉన్నప్పుడు ఈ సన్బలట్టు మరి తోబియా అనేటువంటి వీళ్ళు ఆయన విక్రీచి ఆయన నవ్వి ఆయన గురించి నానా గందరగోళం చేసి అనేకమైన శ్రమలు ఆయన మీదకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఏమవుతుంది? వీళ్ళు కట్టించినే కట్టించారు, యెరూషలేం పూర్తయిపోయింది, వాళ్ళందరూ కూడా రకరకాలుగా శ్రమల పాలైపోయారు, శత్రువులు ఎవరూ మిగలలేదు. అలాగే మరి యూదుల్ని నాశనం చేయటం కోసమని హామాన్ అనేటువంటి వాడు మొర్దికైకి అగెన్స్ట్గా నిలిచాడు. మరి మొర్దికైని చంపించాలని పెద్ద ఉరి కంబం కూడా ఇచ్చాడు. చివరికి ఏమైంది? ఆ ఉరి కంబం మీద ఎవరి కోసమైతే చేయించాడో హామాను, ఆ ఉరి కంబం మీద ఆయనే చావటానికి కారణమైంది. సరే, ప్రవక్తలు చంపించాడు ఆహాబ్, మహాఘోరమైనటువంటి వాడు. ఏమయ్యాడు? నీచమైన మరణం పొందాడు. కుక్కలు వాడిని రక్తమును తాగినట్లుగా మనం చూస్తున్నాం, నాకినట్లుగా మనం చూస్తున్నాం. దానియేల గ్రంథంలో మనం చూస్తే దానియేలు ఏదో ముమ్మారు ప్రార్థన చేశాడని, కిటికీలు తెరిచి యెరూషలేం వైపు చూసి దేవుడు నిజమైన దేవుడు ప్రార్థన చేశాడని, వాళ్ళ బొమ్మలకు మొక్కలేదని రాజుకి రిపోర్ట్ ఇచ్చి దానియేలు తీసుకొచ్చి సింహాల భూమిలో పడవేశారు. కానీ ఏమవుతుంది? దేవుడు దానియేలుని రక్షించిన తర్వాత ఆ రాజు ఏం చేశాడంటే ఎవరెవరు ఈ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళందరినీ తీసుకొచ్చి సింహం భూమిలో పడేశారు. వాళ్ళు అసలు కిందకు రాకముందే ఆ సింహాలు వాళ్ళని ఎముకలతో పాటుగా పొడి పొడి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలుని అవి ఏం చేయలేదు, కానీ దానియేలు శత్రువులను మాత్రం సర్వనాశనం చేసింది. దేవుడు శత్రువులు నెరవరు, అది ఈ లాంగ్ రన్లో ఇట్స్ నాట్ పాసిబుల్. ఏదో తాత్కాలికం జరగవచ్చేం, కానీ వాళ్ళకి అతిశయం అనేది, వాళ్ళు ఏ దేవుడికి ఎదురు తిరిగినటువంటి ఏ ఒక్కడు కూడా వాడు ప్రాస్పరు కాడు. దేవుడిని దూషించాడు అషూర్ రాజు సెన్హరేబ్ హిజ్కియా దగ్గర. హిజ్కియా ఏడ్చుకుంటూ పోయి దేవుడి దగ్గర విజ్ఞాపన చేశాడు, అయ్యా నీ సేవకుడు నేను, నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఏం చేయమంటావు అని అన్నప్పుడు దేవుడు ఒక దూతను పంపిస్తే ఆ దూత ఒక రాత్రి 185,000 మంది వాళ్ళ సైనికులను చంపేసేసింది. సిగ్గుపడిపోయాడు యశుర్ రాజు, తన దేశానికి పారిపోయాడు. అక్కడ వాళ్ళ దేవతలు మొక్కుతుంటే సొంత కుమారుల చేతనే కత్తి చేత చంపబడ్డాడు. చూసారా, వాట్ ఈస్ ద థింగ్ విచ్ వీఆర్ సీ? దేవుడికి ఎదురు తిరిగిన ఏ ఒక్కడు కూడా కాలేదు. దే డింట్స్ శ్రమలు తప్పించుకోలేదు వాళ్ళు. మరి ప్రవక్త ఆయన డబ్బు కోసం తన సొంత ఇస్రాయిల్ని చెప్పించడానికి బయలుదేరాడు. బిలాం అనేటువంటి ప్రవక్త బహుమానం కోసం ఆశించి బయలుదేరాడు. కానీ ఏమయ్యాడు చివరికి బిలాం? బిలాము కత్తి చేత నరకబడ్డాడు. ఇట్ వాజ్ నాట్ స్పేర్డ్. యోబు అనేటువంటి ఒక సైన్యాధిపతి ఏదో మాట్లాడారని అబ్నేర్ని, పాపం అబ్నేర్ ఇన్నోసెంట్, అబ్నేర్ని పిలిచి కడుపులో పొడిచి చంపేశాడు. చివరికి ఏమయ్యాడు? తానే కత్తి చేత చంపబడ్డాడు. దేవుడు అందుకని చివరిలో ఒక మాట అంటున్నాడు, కత్తి తీసుకున్నాడు కత్తి చేతనే మరణించును. మనం ఎంత చేస్తామో దేవుడికి అగెన్స్ట్గా అంత మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది. దేవుడికి ఎదురు తిరిగినటువంటి ఏ ఒక్కడు కూడా మరి బాగుపడలేదు. దే డింట్ స్టాండ్ ఇన్ దర్ ఓన్ పొజిషన్స్. కానీ దేవుడిని సేవించిన వాడు ఏ ఒక్కడు కూడా బాధపడలేదు, శ్రమ పడలేదు. దేవుడు సంబంధంగా శ్రమ పడాలే, కానీ లోక సంబంధంగా వాళ్ళు శ్రమ పడలేదు. ఇది కూడా మనము గమనించాల. పౌలు దేవునికి ఎదురు తిరిగాడు. పౌలు క్రైస్తవుడు అన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చంపించి ఆయన మరి జైల్లో వేసి నానా విధాలుగా యేసుక్రీస్తు ప్రభువుకి శ్రమలు కలుగు చేశాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన ఎన్కౌంటర్ చేసి ఆయన మార్చుకున్నాడో, పౌలు ఆ తర్వాత కూడా ఎన్నో శ్రమలు పొందాడు. ముందు శ్రమలు పొంది ఉంటాడు ఆయన, ఆ తర్వాత ఆయన ఎన్నో శ్రమలు పొందాడు దేవుడి కోసం. అవన్నీ కూడా ధన్యకరమైనటువంటి శ్రమలు, ధన్యకరమైన దేవుడి కోసం మనం ధన్యకరమైన శ్రమలు మనం పొందాలే. కానీ ఈ లోకం కోసం దేవునికి అగెన్స్ట్గా నిల్చొని శాపకరమైనటువంటి శ్రమలు ఏ ఒక్కడు కూడా పొందకూడదు అని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. ఆ మనుషునికి శ్రమ, ఎలాంటి శ్రమ? భయంకరమైనటువంటి శ్రమ అని దేవుడు సెలవిస్తున్నాడు. పౌలుని గురించి దేవుడు అపొస్తల కార్యం 9:16 మాట్లాడుతూ అననీయత ఏమంటున్నాడు? అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించగలనో నేను ఇతనికి చూపుదును. సో ఆఫ్టర్వర్డ్స్ ఎన్నో శ్రమలు మనం చూస్తున్నాం. పౌలు ఈ శ్రమలు ఆయన రాసుకుంటాడు తన గ్రంథాలలో. ఎన్నిసార్లు కొర్రాలతో కొట్టబడ్డాడు, చలికి ఎలా బాధపడ్డాడు, ఎన్నిసార్లు ఆకలి దప్పులకు బాధపడ్డాడు, సొంత ప్రజల చేత మోసం చేయబడ్డాడు, ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, సింహాల మధ్య పడదోయబడ్డాడు. ఇవన్నీ కూడా ధన్యకరమైనటువంటి శ్రమలు. కానీ దేవుడు మోసం చేసిన వాడికి ధన్యకరమైన శ్రమలు రావు. దేవుడిని మోసం చేసిన వాళ్ళు, సంఘాన్ని ద్రోహం చేసేవాళ్ళు, దేవుడు వాక్యాన్ని ధిక్కరించేవాళ్ళు, పరిశుద్ధాత్మని వెక్కిరిచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి శ్రమల పాలవుతారు అని దేవుడు సెలవివ్వటం మనం గమనిస్తూ ఉన్నాము. ఈ ప్రవక్త బిలాము మరి దేవుడికి ఎదురు తిరిగి ఆయన ఇశ్రాయేలుని శపించడానికి, మోయాబీలను ఆశీర్వదించడానికి ట్రై చేసి ఆయన దెబ్బతిన్నాడు. యోనా తార్షీసు పారిపోయాడు. ఏమైంది? దేవుడికి ఎదురు తిరిగాడు. నీ మాట నేను చెప్పని నెరవేర్చను అని ఎదురు తిరిగిపోయాడు. ఏమయ్యాడు? ఎన్నో శ్రమలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత్యకాలంలో కూడా ఎన్నో శ్రమలు రానున్నాయి. మరి దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళకి కూడా శ్రమలు రానేయుంటి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం మనం చూస్తే, పట్టణంలో హింసించినప్పుడు మీరు అక్కడి నుంచి పారిపోండి. ఓకే, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణంకు అప్పగించెదరు. పిల్లల తల్లిదండ్రుల నుంచి లేచి వారి పైన లేచి వారిని చంపించెదరు. అప్పుడు మహాశ్రమ కలుగునుగాన మీరు పారిపోవటకు చలికాలమైనను విశ్రాంతి దినమైనను కాకుండా చూసుకోనండి. అంటే దిస్ ఇస్ ది సెకండ్ కమింగ్. రేజ్ వచ్చినప్పుడు మనం కానీ ఆయన మాట ప్రకారం మనం నిలవలేకపోతే మహాశ్రమకు మనం పాలవుతాం. యూదాకు వచ్చినటువంటి శ్రమ మనకి సంభవిస్తుంది. యూదాకు వచ్చినటువంటి శ్రమ దేవుడికి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. దేవుని బిడ్డలకు కూడా శ్రమ వస్తుంది. కానీ దాని తర్వాత దేవుడు వాళ్ళని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. రెవల్యూషన్స్ 8 చాప్టర్ కానీ మనం చూస్తే, బూరలు బూద కూర్చున్న 3 దూతల బూరల శబ్దాన్ని బట్టి భూనివాసులు అయ్యో 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 అనే గొప్ప స్వరంతో శ్రమల పాలవుతారు. రెవల్యూషన్ 12:12, భూమి సముద్రమా మీకు శ్రమ అని దేవుడు సెలవిస్తున్నాడు. రెవల్యూషన్ 9:12, మొదటి శ్రమ కా గతించిన కానీ రెండవ శ్రమ తర్వాత వస్తుంది. వీ హ్యావ్ టు గో టు నంబర్ ఆఫ్ దిస్ వౌస్. మరి దేవుని యొక్క సన్నిధిలో త్రివిక్రమ, మన దేవుని యొక్క బిడ్డలుగా ఉంటే వీ డోంట్ సీ దీస్ థింగ్స్, మనం ఇవి ఉండవు. దేవుడు మనల్ని శ్రమ పాలైనా కూడా దేవుడు తన యొక్క దయగల సన్నిధిని బట్టి మమ్మల్ని మనల్ని కాచి కాపాడగలడు. దేవుడికి, దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు, దేవుని సంస్థలకు ఎవడు కీడు తలపెట్టినా, సంఘానికి మోసం చేసి బలహీనపరిచినా, సంఘాలను మరి బీదల పైన పంపబడిన డబ్బులు ఇవన్నీ కూడా దుర్వినియోగం చేసుకున్నా, ఇవన్నీ కూడా పట్టబడతారు. దే కమ్ అండర్ ది సేమ్ కేటగిరీ. అట్టి మనుషునికి శ్రమ, అట్టి మనుషునికి శ్రమ త్రివిక్రమ. ఈరోజు మనల్ని మనం ఆ లిస్టులో లేకుండా చేసుకుందాం. అట్టి మనుషునికి దేవుడికి ఎదురు తిరిగేవాడుగా ఉండకూడదు, సంఘాన్ని బలపరిచేవాడుగా ఉండకూడదు, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క డబ్బుల్ని కానీ, దేవుని యొక్క ఉన్నటువంటి సంస్థను కానీ దుర్వినియోగం చేసేవాళ్ళుగా మనము ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుడు యూదాని ఎందుకు దీనికి ఎన్నుకున్నాడు? వై జూడావా సెలెక్టెడ్ ఫర్ దిస్ థింగ్? 12 మందిలో జూడావానే దేవుడు మరి ఆ సమయంలో ఈ కార్యానికి ఉపయోగిస్తున్నాడు. ఇది నిన్న కూడా మనం చూసే ప్రీ డెస్టైన్డ్, ఎప్పుడో ఇది నిర్ణయించబడింది. యూదా ఇస్కరియోతు మరి దేవుణ్ణి మోసం చేయాలి, దేవుణ్ణి మరణానికి అప్పచెప్పాలనేది మనం గమనిస్తున్నాం. వై గాడ్ సెలెక్టెడ్? ఎందుకంటే టు ఫుల్ఫిల్ ది స్క్రిప్చర్స్. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జరగాలి కాబట్టి ఇది జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరుటబడెను. అపొస్తలకు 1:16 మనం చూస్తూ ఉన్నాం. బికాస్ ఇట్ వాస్ ప్లాన్డ్ దట్ జూడా షుడ్ డిసీవ్ గాడ్, అందువలన అతడు ఆ విధంగా మలచబడ్డాడు, దేవుడికి ఎదురు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మనం మరి యూద ఈస్ అగెన్స్ట్ గాడ్, తన ఓన్ మాస్టర్కి అగెన్స్ట్గా ఉన్నాడు. అలాగే పేతుర్ని, యోహాన్ని చూసుకుంటే దే ఆర్ ఆన్ ది పాజిటివ్ సైడ్. సో వేర్ వీఆర్? మనం యూదలాగా నెగటివ్ సైడ్లో ఉన్నామా దేవుడికి, లేదా యోహాను పేతుర్లాగా పాజిటివ్ సైడ్లో మనం ఉన్నామా? ప్రేమిత్రమా, ఈ 25వ దినాన్ని నన్ను మనం ప్రశ్నించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. యూదాను చూస్తే, యూదాను గురించి ఎన్నో మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అతని నీతి కార్యం ప్రకటించబడిందని మరి కీర్తన 109:5 మరి మనం చూస్తూ ఉన్నాం. చేసిన మేలుకి ప్రతిగా కీడు చేయుచున్నారు, ప్రేమకు ప్రతిగా ద్వేషము కనపరుస్తూ ఉన్నారు. 2వదిగా అతని దరిద్రపు స్వభావం ముందుగా చెప్పబడింది. జకరయ్య రాసిన గ్రంథంలో 11:12-13 చూస్తే, నా కూలికి 30 తులముల వెండి తూచి ఇచ్చిరని రాయబడి ఉంటుంది. 3వదిగా అతడు దయ్యప్రభువుని ధరించాడు. 1 of you is devil అని దేవుడు సెలవివ్వటము మనం గమనిస్తూ ఉన్నాము. 4వది నాశన పుత్రుడు అని పిలువబడ్డాడు. 2వ తెస్సలోనియన్ రాసిన పత్రిక 2:3. 5వదిగా దొంగలాగా ఉన్నాడు, ట్రెజర్స్ అంతా డబ్బంతా చేసుకొని బ్లెస్సింగ్స్ అన్ని కర్సెస్గా కంటు మార్చినటువంటి స్వభావం అతను ఉంది. 6వదిగా మనం చూస్తే ముద్దు పెట్టుకొని దేవుణ్ణి మోసం చేశాడు. 7వది తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి అని అపొస్తలకార్యం 1:24 లిఖించబడింది. అందుకనే దేవుడు ఆ మనుషునికి శ్రమ, అట్టివాడు పుట్టకపోయినను అది మేలు ఆయనను సెలవిస్తూ ఉన్నాడు. చివరికి మరి ఊరి వేసుకున్నాడు, అక్కడి నుంచి కిందపడి పేగులు బయటకు కూడా వచ్చి ఉన్నాయి. ఆర్ వీ లాయల్ టు గాడ్? ప్రేమిత్రమా, ఈరోజు సందేశాన్ని మనం విన్నాం. ఈ కుచ్ సైడ్ వీఆర్, మనం నెగటివ్ సైడ్లో ఉన్నామా, పాజిటివ్ సైడ్లో ఉన్నామా? దేవునికి ఎదురు తిరిగి శ్రమలు పొందుతున్నామా, దేవునికి అనుకూలంగా ఉండి శ్రమలు పొందుతున్నామా? ఆ శ్రమంలో దేవుడు మనకు సహాయం అయి ఉంటాడు. కానీ ఈ శ్రమంలో దేవుడికి ఎదురు ఎదిరిన శ్రమలు, భయంకరమైన శ్రమలు దేవుడు మనకి సహాయంగా ఉండడు. దేవుడు ఈయన విషయంలో ఎన్నో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్పాడంటే, నన్ను ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. మనుష్య కుమారుడు పోవుచున్నాడు కానీ ఎవరి వల్ల అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ. మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించువాడే, ఈ 12లో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే అని ఆయన సెలవిచ్చాడు. నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చదనో వాడే అని చెప్పి ఆ ముక్క యూదా ఇస్కరేతుని ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించను. దేవుడు సెలవిస్తున్నాడు యూదా ఇస్కరేతులో, నీవు చేయనది ఏదో త్వరగా చేయమని వాళ్ళతో చెప్పాను. నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా మడిమ ఎత్తాను అనే లేఖను నెరవేరినట్లుగా ఇది జరిగిందని యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. ప్రేమిత్రమా, యేసుస్థాన గాడ్ టుడే, దేవా నేను ఎక్కడన్నా నిన్ను ద్వేషించేటువంటి మాటలు ఎక్కడన్నా మా వాడేనేమో, నీ హృదయానికి నాయన తండ్రి నీకు మరి ఎక్కడన్నా అంతరాయం కలిగించేటువంటి సేవకు అంతరాయం కలిగించేటువంటి పని నేను చేసానేమో, ఎక్కడైనా నేను సంఘాన్ని బలహీనపరిచానేమో, నా యొక్క బలహీనతలో నాయన నేను ఎక్కడన్నా నీకు ఎదురు తిరిగానేమో, యూదా ఇస్కరియోతులాగా నేను ఎక్కడన్నా నేను ప్రవర్తించానేమో, ద్రోహం చేశానేమో, నన్ను ఆశ్రయించి దీవించి నా కోసం రేయి బొగలు కన్నీలు కార్చిన బిడ్డల్ని నేను చెప్పించానేమో, నన్ను దీవించి ఆశ్రయించి ఆదరించి నాకు తోడుగా ఉన్నటువంటి సంఘానికే నేను ద్రోహం చేశానేమో, నాకు తండ్రిగా నిలిచి నన్ను అనేకమైన శ్రమలు శోధనల నుంచి తప్పించిన నీకే నేనేమైనా ద్రోహం చేశానేమో. ఐ మే ట్రైటర్ లార్డ్, లెట్ మీ సెట్ రైట్. ప్రియమిత్రమా, 25వ దినాన్ని బట్టి వందనంలో రేపటి దినము మళ్ళీ తిరిగి కలుద్దాం. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. అందరూ మన దీవించి ఆశీర్వదించి ఈ వర్తమానాల ద్వారా మనల్ని దేవుడు కమిట్మెంట్స్ చేయించును గాక. దేవునికి నీతిగా న్యాయంగా ధర్మంగా మనం నిలిచడం గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.